వాడు నా బిడ్డ వికర్ణుడు. ధనుర్విద్యాభ్యాస వేళ నారి సారించడంలో రాయిలా గట్టిపడిన ఈ బిడ్డ ముంజేతిని తన వాడి ముక్కుతో చీల్చలేకపోతోంది ఆ గ్రద్ద పిల్ల. దాని ముక్కు యొక్క వాడి చాలడం లేదు. కొంచెం పైకినడు, అది దుర్ముఖుని కళేవరం. నక్కలు తోడేళ్లు తినగా మిగిలిన వాని వదనం సప్తమి చంద్రబింబంలా వెలుగుతోంది కాదుటయ్యా. అడుగో, ఎవడయ్యా బాలయోధుడు? అలసిపోయి నిద్రిస్తున్నట్టున్నాడే తప్ప మరణించినట్టు లేడే. నీ మేనల్లుడు సుభద్ర కొడుకు అభిమన్యుడయ్యా. యుద్ధం మీద వేడుకతో మహామహులు పన్నిన వ్యూహంలో ప్రవేశించి రథగజ తురగవాహినులను చీకాకు పరుస్తుంటే తాళలేక మా యోధులు దుర్యోధన ద్రోణ కర్ణ శల్య కృప అశ్వత్థామాది యోధులందరూ ఏకమై చుట్టముట్టి పడగొట్టారయ్యా ఆ కుర్రవాణ్ణి. చూడవయ్యా, గోలు గోలున ఏడుస్తూ ఎలా ఉన్నదో ఉత్తర. నిన్న మొన్నటిదాకా సిగ్గుతో చెలికత్తెల చాటును నిలబడి చూసేది పాపం ఆ అమ్మాయి. ఈనాడు తొడమీద తన భర్త తల ఉంచుకుని అరచేతితో నుదురు తడుముతూ కన్నీరు జారుస్తూ, నాథా, దేవసముడైన అర్జునుని కుమారుడవే, వాసుదేవుని మేనల్లుడవే, ఎవడయ్యా నిన్ను నేల కోల్చగలిగినవాడు అని ఎలా గోలు గోలున వినిపిస్తోందో వినిపిస్తోందా? ద్రోణాచార్యులు, రాధేయుడు, కృపాచార్యులు, అశ్వత్థామ వీరందరూ యోధులని విన్నాను, నీతి తప్పని వారని విన్నాను. వారందరూ ఏకమై అన్యాయంగా నిన్ను హింసిస్తున్నప్పుడు ఆ అంతరాత్మలు ఎంత క్షోభించి ఉంటాయో అని గోల పెడుతోందయ్యా. నడు, పాండవులందరి భుజపరాక్రమాలను తృణప్రాయంగా భావించి నా బిడ్డ యుద్ధానికి సిద్ధపడడానికి కారణభూతుడైన మహావీరుడు కనిపిస్తున్నాడా? మదాంధ సింధురం ద్విరద మహోగ్ర విక్రమానికి నేల కూలినట్లుగా లేదటయ్యా కర్ణుని శరీరం. రోషదూషితుడు పరుషభాషి అయినప్పటికీ ధైర్యధనుడు దానశీలి అయిన వీని అరచేతిలో నా బిడ్డ ఆశలన్నీ ఉండేవయ్యా. వాని నారీజనం ఎలా విలవిల విలపిస్తున్నదో, అందరికంటే గుండెలు బ్రద్దలయ్యేలా సోకిస్తున్నది పెంచిన ప్రేమ నుండిన గుండెతో ఉన్న తల్లి రాధ. కాకులు గ్రద్దలు తినగా మిగిలిన అతని ముఖాన్ని చూశావా? కృష్ణపక్ష చతుర్దశి చంద్రుని వలె గోచరిస్తోంది. ఇదిగో మా కురువృద్ధులు బాహిలికులవారు, నేల కూలినా ముఖకాంతి తగ్గలేదు. పూర్ణిమ చంద్రకాంతు నీరుతోంది ఆయన వదన. ఎవరయ్యా అక్కడ? అరణ్యంలో ద్రౌపదీదేవి చెయ్యి పట్టిన నాడే వీడు మృతులలో లెక్క అనుకున్నాను. ఆనాడు వారు కనికరించి తమ సోదరి సౌభాగ్యాన్ని తుడిచిపెట్టలేక విడిచిపెట్టారు. ఆ పాపఫలాన్ని వెన్నాడి ఇప్పుడు కట్టి కొడిపింది. ఎందరు యోధులు వీని ప్రాణరక్షణ కోసం కంచుకోట కట్టి నిలిచినా కాలం అర్జునుడి రూపంలో వచ్చి కబళించిందయ్యా. నా అల్లుడు సైంధవుడు వాడు. నా బిడ్డ దుస్సలను చూస్తున్నావా? జుట్టు విరబోసుకుని రొమ్ములు బాదుకుంటూ రణరంగం అంతా తిరుగుతోంది. దాని భర్త శిరస్సు కనిపించడం లేదు దానికి. ఆనాడు అర్జునుడు ప్రతిజ్ఞ చేసినట్టు విని నా బిడ్డ ఏమన్నదో ఎరుగుదువా? ఏమయ్యా, కురుసేన మీద విశ్వాసం పెట్టుకోకు. మా అన్నయ్య అర్జునుడు శపథం చేశాడంటే జరిపి తీరుతాడు, వెళ్ళి ధర్మరాజును శరణు వేడు అని చెప్పింది. కాని వాడి చెవికి ఎక్కలేదు. కాని తోడబుట్టిన దాని సౌభాగ్యం కోల్పోయింది. అది కోల్పోతుందని తెలిసి కూడా ఈ మహాపాపానికి ఒడిగట్టారా అని ఏడుస్తోంది ఆ బిడ్డ. ఇదిగో వారి మేనమామ శల్యుడు సాక్షాత్తు మాద్రికి తోడబుట్టినవాడు. ఆయనను కూడా విడవలేకపోయాడు మీ ధర్మరాజు. ఎంతటివాడయ్యా ఆయన! చూడు, సోమదత్త భూరిశ్రవస శకుని ప్రభుతులు ఎలా నేలకూలారు. సహదేవుని చేతులలో నా సోదరుడు శకుని బిడ్డలతో సహా మరణించాడు. కృష్ణ, ఎంత జరిగిందో చూశావా? అదిగో కళింగపతి, ఇదిగో బృహద్బలుడు, ధృష్టద్యుమ్నుని పుత్రులు వారు, కేకయ రాజనందనుడు వీరు, అదిగో వారి మామ ద్రుపదుల వారు. ఇక్కడ నీ మేనబావ కుమారుడు ధృష్టకేతు, వాని ప్రక్కనే సుకేతుడు. వీరందరూ ఒక్కొక్కరే నేల కూలిపోయారు. వీరి ముందు దేవతలైనా నిలవగలరా? కాని విధి వక్రించింది, దైవం వారికి అనుకూలంగా ఉంది. ఒక్క విషయం మరిచిపోకు కృష్ణ, సర్వకార్య సాధకుడవైన నువ్వు సంకల్పించి ఉన్నట్లయితే ఈ కుటుంబ కలహం శాంతంగా పరిష్కారమయ్యేదే కదా. కాని ఉపేక్షించి సర్వ రాజవంశాలను నాశనం చేశావు, జ్ఞాతి వైరాన్ని సంగ్రామంతో కడతీర్చావు. దీని పర్యవసానంగా మీరందరూ కుటుంబ కలహాలతో సర్వనాశనం అవుతారు. నీ జీవితం కూడా దిక్కులేని దశలో తెల్లవారుతుంది అని గాంధారీదేవి అంటూ ఉంటే, అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ, అత్తా ఎందుకమ్మా అంత పరుషంగా మాట్లాడతావు? ఇంతకాలం ఎవరిని కూడా పన్నెత్తి ఒక పాడుమాట మాట్లాడని దానివి. ఈనాడు పుత్రశోకంతో అనవసరంగా పరుష భాషణానికి దిగింది గాంధారీదేవి అనే అపఖ్యాతి నీకు వస్తుందని నేను బాధపడుతున్నానమ్మా అంటుంటే, కృష్ణ ఈ మాటల మాయతోటి సర్వనాశనం చేసేవరా, ఇంక నీ మొహం నాకు చూపించకు అంది గాంధారి. అత్తా ఆశీర్వదించు అని దరహాసంతో వాసుదేవుడు నిష్క్రమించాడు జనమేజయ మహారాజా అని స్త్రీ పర్వాన్ని ముగించి శాంతి పర్వాన్ని అందుకుంటూ, జనమేజయ మహారాజా రణరంగంలో నిహతులైన వారందరికీ దహన సంస్కారాలు జరిపించారు. ధర్మరాజు తిలోదకాలివ్వడానికి సంకల్పించి చేతిలో ఉదకం పోసుకుంటున్నాడు. కుంతీదేవి చక 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 వచ్చి మేలిముసుగు సవరించుకుంటూ, నాయనా ప్రప్రథమంగా తిరోధకాలు కర్ణుడికి వదలాలరా అంది. నిర్విణ్ణుడయ్యాడు ధర్మరాజు. అమ్మా ఏమిటంటున్నావు నువ్వు? అవునరా నాయనా, కర్ణుడు నా పెద్ద బిడ్డ, మిగిలిన విషయాలన్నీ అలా ఉంచు, ముందు ధర్మోదకాలు వదులు. అమ్మా ఈ మాట 18 రోజుల క్రితం నువ్వు చెప్పి ఉన్నట్లయితే ధర్మోదకాలు ఎందుకమ్మా? నవరత్న ఖచ్చిత సింహాసనం మీద కూర్చోబెట్టి పవిత్ర నదీ జలాలతో పట్టాభిషేకం నిర్వహించేవాడిని కాదుటమ్మా. నిజమే నాయన, 4 రోజుల క్రితం వాడికే చెప్పాను ఈ రకంగా నీకు పట్టాభిషేకం చేయిస్తాను రా అని. కాని వాడి నుదుట బ్రహ్మదేవుడు ఈ తిరోధకాలే రాశాడు రా, వాడికి పట్టాభిషేకం ఎలా జరుగుతుంది? ఈ విషయం తర్వాత ప్రస్తావిద్దాం, ముందు కర్మకాండంతా కానివ్వండి అని ఆవిడ వెళ్ళిపోయింది. మొత్తం మరణించినటువంటి బంధుకోటి అందరికీ దహన సంస్కారాలు కర్మకాండాలు పూర్తి చేసి ఆశీవచం అయిన తర్వాత ధర్మరాజును పట్టాభిషిక్తుని చేశారు. పట్టాభిషిక్తుడైన తర్వాత 1 వారం రోజుల తరువాత, కృష్ణ కర్ణుడు నా అన్నగారు అని విన్న క్షణం నుంచి నా మనస్సు వికలమైపోతోంది. ఇంతకాలం ఈ పరమరహస్యాన్ని మా అమ్మ దాచిపెట్టడం వల్ల ఇంత ప్రమాదం చుట్టుముట్టింది. కనుక నేటి నుంచి ఈ స్త్రీజాతికి రహస్యం దాచే శక్తి నశించాలి అని శపించేశాడు. శపించి తమ్ముల వైపు తిరిగి, సోదరులరా నాకు రాజ్యాకాంక్ష లేదు, అడవికి పోయి హాయిగా వనవాసం చేద్దామని, ఈ సింహాసనంతో నాకు సంబంధం లేదు అంటుంటే, అర్జునుడు నకులుడు ద్రౌపది పరిపరి విధాల ధర్మరాజును ఓదార్చి నెమ్మదిగా రాజ్యపాలనం వైపు మనస్సు నడిపించారు. అయినా రోజూ అలా విచారిస్తూనే ఉన్నాడు. ఒకనాడు వ్యాసుల వారు దయచేసి, ధర్మానందన దేనికయ్యా ఈ విచారం? దుష్టులను దండించడం రాజు యొక్క విధి, అది వాని ధర్మం. ఆ ధర్మాన్ని ఆచరించకపోయినట్లయితే దేశం నిండా దుష్టులు దుండగులు బరిసిపోతారు. దుష్టులను దండించడం రాజు యొక్క విధి, అది వాని ధర్మం. ఆ ధర్మాన్ని ఆచరించకపోయినట్లయితే దేశం నిండా దుష్టులు దుండగులు బరిసిపోతారు. దుర్బుద్ధులు దుర్మార్గులు అయిన వారిని కడతీర్చావు, దానికి విచారించవలసిన పని లేదు అని ఓదార్చి వెళ్ళాడు. తరువాయి కొన్నాళ్లకి ఒకనాడు ప్రభాతవేళ ధర్మరాజు వాసుదేవుని చేరి నమస్కరించి కుశల ప్రశ్నలన్నీ అయ్యాయి. అప్పుడు వాసుదేవుడు చిరునవ్వుతో, ధర్మరాజా సర్వధర్మవిధుడు త్రికాలజ్ఞుడు అయిన భీష్మ పితామహుడు వశిష్ఠుల వారి శిష్యుడిగా లోకధర్మము రాజధర్మము ఎంతో గ్రహించాడు. ఆయన కన్ను మూసినట్లయితే ఈ ధర్మ విషయము నీతి విషయము చెప్పగల గురువు లోకంలో లేడు. ఆయన పద సమీపంలో సావధానుడివై కూర్చొని ఈ ధర్మ విషయాలను గ్రహిస్తూ నీ సంశయాలను ఛిన్నం చేసుకో అన్నాడు. దేవకీనందన, మా తాతగారు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తున్నారు, అది కూడా ఎంతో దూరంలో లేదు. అది రాకుండానే మనం ఆయన దగ్గరకు వెళ్ళి ఈ ధర్మశాస్త్రము నీతిశాస్త్రము గ్రహించాలని ఉంది అన్నాడు. అంతతో అందరికీ వర్తమానం అందించారు. భీమ, అర్జున, నకుల, సహదేవ, సంజయాదులు, కృపాచార్యులు కూడా ధర్మరాజు వెంట బయలుదేరారు. రథాలన్నీ పితామహుని శరతల్పానికి అలంత దూరంలో ఆపి పాదచారులై వెళ్ళి ఆ వృద్ధమూర్తికి నమస్కారాలు చేశారు. అప్పటికే ఎందరో మునులు ఋషులు అక్కడికి వచ్చి ఉన్నారు. అప్పుడు వాసుదేవుడు, "భీష్మ పితామహ, నీ మనవడికి పరమధర్మాలు విషిదం చేయవలసిన అవసరం ఇప్పుడు వచ్చింది. నువ్వు చెప్పకపోయినట్లయితే వీడికి రాజధర్మం ఏమిటో తెలియదు" అనగా మందహాసం చేసి భీష్ముల వారు, "వాసుదేవ, ఈ వయస్సులో అంపశయ్య మీద ఉన్న నాతో పరిహాసం ఎందుకయ్యా ఆడతావు నువ్వు?" "తాత, పరిహాసమేమయ్యా? నీకు తెలిసిన విషయాలు నీ మనవడికి చెప్పమంటున్నాను." "కృష్ణ, జగద్గురువు నువ్వు ఎదురుగా ఉండగా నేనా వాడికి పాఠం చెప్పవలసిన వాణ్ణి?" "తాత, నేను జగద్గురువుననే మాట సత్యమే, కానీ ఈ పాఠాలు చెప్పే శక్తి నాకు లేదు. కీర్తిని మూటగట్టుకోవాలనే కాంక్ష నాకు లేదు. ధర్మమైన నీతి అయినా గ్రంథజ్ఞానంతో చెప్పడం వల్ల విద్యార్థుల తలకు ఎక్కదయ్యా. నీ శాస్త్రజ్ఞానానికి తోడు 150 సంవత్సరాల జీవితానుభవం ఉంది. ఆ అనుభవాన్ని, శాస్త్రజ్ఞానాన్ని మేళవించి నీ మనవలకు ఈ పాఠం చెప్పాలి" అంటుంటే, "కృష్ణ, గురువుగారి సమక్షంలో శిష్యుడు పాఠం చెప్పడమా? అయినా నువ్వు ఆదేశిస్తున్నావు గనక నేను చెబుతాను. కానీ నేను చెప్పేదానిలో ఎక్కడైనా తప్పులున్నాయేమో నన్ను సరిదిద్దుతూ ఉండు" అని ఆయన ధర్మరాజును దగ్గరగా తీసుకుని, "నాయనా, నీ సందేహాలేమిటి? ఒక్కొక్కటే అడుగు" అనగా ధర్మరాజు, "తాత, మిమ్మల్ని చూస్తుంటే ఏం అడగాలో తెలియడం లేదు. మాకు ఏది అవసరమో అది మీరే ఆలోచించి చెప్పండి." "నాయనా, రాజ్యపాలన అనేది కత్తి మీద సాము వంటిది. నువ్వు ఓరిమితో క్షమాగుణంతో ఉన్నట్లయితే మావటీయుడు మత్తేభం మీదకెక్కి అంకుశంతో ప్రహరించి దాన్ని లొంగదీసినట్లు ప్రజలు ప్రభువు నెత్తి మీద పెత్తనం చేస్తారు. నువ్వు మరీ క్రూరంగా దండనీతినే అనుసరించినట్లయితే ప్రజలు క్రూరమృగాలను చుట్టుముట్టి చంపినట్లు నిన్ను చంపేస్తారు. అందుచేత వసంత ఋతువులో సూర్యుని వలె చురుక్కుమనిపించి చల్లదనమిస్తూ ఉండాలి. ఆ ఋతువులో ఎండ చురుకు తగ్గినట్లయితే వానలుండవు. ఇక గర్భవతి అయిన స్త్రీ తన లోపల బిడ్డ ఆరోగ్యం మనసులో ఉంచుకొని ఆహార విహారాలు ఎలా నిర్వహిస్తూ ఉంటుందో అలానే ప్రభు ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని ఆ ప్రకారం నడుచుకుంటూ ఉండాలి. రాజ్యపాలనకు ధర్మ సాధనకు అవశ్యమైన ధనాన్ని అతి చాకచక్యంతో ఆర్జిస్తూ ఉండాలి. పులి తన పిల్లలను తిన్నట్టుగా ప్రజలను పన్నుల పేరిట కబళించకూడదు ప్రభు అయిన వాడు. పశువు శరీరం మీద చేరిన జలగల ఎప్పటికెంత అవసరమో అంతంతే పీలుస్తూ ఉండాలి. ప్రజాభిమానాన్ని కోల్పోకూడదు. సేవకగణాన్ని వంచకూడదు. వారికి వీరికి రాజు యొక్క మనస్సు తెలియకూడదు. వారి రక్షణ భారం మాత్రం జాగ్రత్తగా సాగుతూ ఉండాలి. ఇంద్రియాలను నిగ్రహించాలి. పాము కుబుసం విడిచినట్లుగా కోరికలను విడిచిపెట్టాలి. ఆశ్రితులలో, అమాత్యులలో, నీ క్రింద పనిచేసేవారిలో ఎవరెవరు ఎంతటివారో గ్రహిస్తూ ఎవరిని ఏ పదవికి ఎత్తుతూ ఉండాలో నువ్వే ఆలోచించి నిర్ణయించుకోవాలి. వీడు మనకు దగ్గరవాడు, కావలసిన వాడు అని సామర్థ్యం లేనివాడిని అంతస్తు రెక్కించకూడదు నాయనా. అన్నిటినీ మించినది పరతత్వం. ఆ పరబ్రహ్మాన్ని మనస్సులో ప్రతిష్ఠించుకుని నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్లిప్తంగా సాగిస్తూ పరమపదం చేరడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. నాయనా, ఒక్క విషయం, ధర్మ సూక్ష్మాలను కొద్దిగా నీకు ఉపదేశిద్దాం అనుకుంటున్నాను. ఎవరి మరణానికి ఎవడు కర్త కాదు. వీరందరినీ సంహరించాను నేనని బాధపడుతున్నావును. నీకు ఈ సంహారానికి సంబంధం లేదు. అన్నిటినీ నడిపే పరాత్పరుడు వేరే ఒకడున్నాడు. ఎవడి కర్మఫలం వాణ్ణి అలా తీసుకుపోతూ ఉంటుంది. దానికోసం విచారించవలసిన పని లేదు. ఒక్క విషయం, దేనికైనా దైవము, పురుషకారము అని రెండు ఉంటాయి. ఇందులో దైవం ఉన్నదే అది బీజం. మానవ ప్రయత్నం అది క్షేత్రం. క్షేత్రం చవిటిదైతే బీజం ఫలించదు. మానుష ప్రయత్నమనే కర్మ జరగకుండా బీజం ఫలించదు. నేలను బాగా దున్ని పదును చేసి నీరు పెడితే బీజం ఫలిస్తుంది. మహామహులందరూ అనుసరించిన ధర్మప్రధాన నీ కర్మ నువ్వు చేస్తేనే ఫలితం మనకు లభిస్తుంది. దేన్ని మనం ఆశ్రయించుకుని ఉంటామో దాన్ని విడిచిపెట్టకూడదు. ఎప్పుడూ శుచిగా ఉండాలి, సత్యం పలకాలి, సోమరితనం పనికిరాదు. విద్యను నిరంతరము సేవిస్తూ ఉండాలి. దానధర్మాలతో అందరినీ తృప్తిపరుస్తూ ఉండాలి. కృతజ్ఞుడు, క్రూరుడు, నాస్తికుడు అయిన వాడి దగ్గరికి లక్ష్మి చేరదు. భర్తకు నిరంతరం ఎదురు చెబుతూ గయ్యాళి అయి ఎల్లవేళలా ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉంటూ వీరు చిక్కినప్పుడల్లా చెంగు పరిచి నిద్రకు వాలే ఇల్లాలున్న ఇంట్లో లక్ష్మి నిలబడడు, దరిద్రమే తాండవిస్తుంది. తాత అర్థ విషయాలు చాలా చెప్పారు, కామ విషయం కూడా కొంచెం వివరించండి. నాయన, కామసేవనంలో స్త్రీకి కలిగే సుఖం పురుషుడికి లేదు. అయితే కామవశచిత్త అయిన స్త్రీకి యుక్తాయుక్త వివేకం నశిస్తుంది. ఆ సమయంలో ఆమె చెయ్యని సాహసం ఉండదు. అందుకే నిగ్రహంగా ఉన్న స్త్రీని పతివ్రతగా మనం ఆరాధిస్తూ ఉంటాం. ఇక దానం, అయినవాడు కానివాడు దానానికి అర్హుడు కాడు. శ్రద్ధతో వేద విద్యాభ్యాసం చేసి విద్యుక్త కర్మలు ఆచరించే ధర్మపరులకే దానాలు చేస్తూ ఉండాలి. ఇక ఈ లోకంలో కొడుకుల విషయం కొంచెం చెబుతాను. ధర్మబద్ధంగా వివాహమాడిన స్త్రీకి కలిగినవాడు ఔరస్సుడు, తన కుమార్తె కొడుకు దౌహిత్రుడు. సజ్జనుడైన పురుషుని వల్ల తన నియోగంతో కలిగేవాడు క్షేత్రజ్ఞుడు. తనకు సంతానం లేనప్పుడు నచ్చిన వాని దానంగా తెచ్చుకుంటే దత్తుడు. తల్లిదండ్రులకు దూరుడై తిరుగుతున్నవాని చేరదీసి పెంచుతూ ఉంటాం వాడు కృత్రిముడు. ఒకనొక స్త్రీకి పరపురుషుని ఎందు కలిగినవాడు ఆ తండ్రి ఎవడో తెలియనివాడు గూఢజుడు. తల్లిదండ్రులు ఇంటి నుండి తరిమి వేస్తే వచ్చి మన ఇంట చేరుతాడే వాడు అపవిద్ధుడు. పెండ్లికి ముందే పితృగృహంలో కుమారుని కంటుంది వాడు కామీనుడు. గర్భవతి అని తెలిసి కాని తెలియక కాని పెళ్లి చేసుకుంటాం, ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి ప్రసవిస్తుంది వాడు సహోఢుడు. వీరందరూ కూడా కర్మ చేయడానికి అర్హులైన కుమారులేనయ్యా. అన్ని దానాలలో భూదానం సర్వోత్తమం. గురువు కంటే తండ్రి అధికుడు, తండ్రి కంటే తల్లి అధికురాలు. అన్నగారు తండ్రితో సమానుడు, వదిన మాతృ సమానురాలు. ఉపవాసాలు, ఏకభుక్తాలు దేహం ఆరోగ్యంగా ఉండడానికి బాగా వినియోగపడతాయి. అతిగా తినకూడదు. ఉపవాస దీక్షతో తపస్సు చేసిన వారు శతాయువులై పెరుగుతూ ఉంటారు. మనస్సును ఏకాగ్రం చేసి ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకుని వేదాన్ని అభ్యసిస్తూ చిత్తశుద్ధితో పరంజ్యోతిని ఉపాసించే వారికి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి ధర్మనందన అని అనేకానేక ఇతిహాసాల ప్రమాణాలతో ధర్మసూక్ష్మాలను విశదం చేశాడు గాంగేయుడు. అప్పటికి ధర్మరాజు మనస్సు స్వస్థమైంది. ఇంతలో ఉత్తరాయణ పుణ్యకాలం సమీపించింది. ధర్మరాజు బంధుజనులందరినీ వెంటబెట్టుకుని భీష్ముల వారి దగ్గరికి వెళ్లి చేతులు జోడించి నిలబడ్డాడు. భీష్మ పితామహుడు హర్ష పులకిత చిత్తంతో వాసుదేవుని మీద చూపులు నిలిపాడు. వాసుదేవుడు మందహాసంతో గాంగేయుని వైపే చూస్తున్నాడు. భీష్ముడు వాయువుని బంధించాడు, కన్నులు మూశాడు. అంతే, ఆత్మజ్యోతిని అనంత జ్యోతిలో లీనం చేశాడు. శిరస్సు భిన్నమై దివ్యకాంతి గగనముఖంగా వెడుతుంటే అందరూ ఆశ్చర్యంతో చూస్తూ చేతులు జోడించారు. ధృతరాష్ట్ర ధర్మనందన నకుల సహదేవుడు ఆ పరమధర్మమూర్తి దేహాన్ని శ్మశానానికి తెచ్చి విద్యుక్త రీతిని అగ్ని సంస్కారం చేసి గంగాతీరాన నివాపాంజలుడిచ్చి వేడి నిట్టూర్పులతో వెనుదిరిగి చూస్తూ తాతగారిని స్మరించుకుంటూ హస్తినాపురానికి చేరారు మహారాజా అని అనుశాసన పర్వాన్ని ముగించాడు. మహారాజా, రోజులు గడుస్తున్నాయి. భీష్మ పితామహులు బోధించిన ప్రకారం రాజధర్మాన్ని నిర్వర్తిస్తూ నీతివర్తనంతో ధర్మరాజు పరిపాలన సాగిస్తున్నాడు. ఋతుచక్రం తిరుగుతోంది. సంవత్సరాలు 13 దొర్లిపోయాయి. గాంధారి ధృతరాష్ట్రులకు ఏ లోపమూ రాకుండా ధర్మరాజే స్వయంగా చూసుకుంటున్నాడు. ద్రౌపది, సుభద్ర ఆదిగా గల వారందరూ గాంధారిని దర్శించి ఆవిడకు ఆశ్వాసన కలిగిస్తున్నారు. అయితే భీముడు మాత్రం సందు దొరికినప్పుడల్లా ధృతరాష్ట్రునికి వినపడేటట్టు నవ్వుతూ తన ప్రతాపాన్ని ప్రకటిస్తూ దుర్యోధనాదుల అక్రమవర్తనను గురించి దెప్పి పొడుస్తూనే ఉన్నాడు. అది వింటూ నకుల సహదేవులు సంతోషంతో చప్పట్లు జరుస్తూ ఉండేవారు. అటు ధర్మరాజు వస్తే మాత్రం ఎవరూ మాట్లాడేవారు కారు. ధర్మజుని ప్రవర్తనతో సంతోషాన్ని, భీముని మాటలతో విషాదాన్ని అనుభవిస్తూ ఒకనాడు ధర్మరాజును, మిగిలిన కుటుంబ సభ్యులను రావించి, నాయనా, ఇంక నాకు రాజభోగాల మీద మనస్సు లేదు, అడవికి పోయి తపస్సు చేసుకోవాలని ఉంది అనగా ధర్మరాజు, ప్రభు, మీకిక్కడ జరుగుతున్న లోటేమిటి? ఎవరు మిమ్మల్ని అవినయంగా తిరస్కారభావంతో చూస్తున్నారు? చెప్పండి, వారిని తక్షణం దేశం నుంచి బహిష్కరిస్తాను అంటే ధృతరాష్ట్రుడు, నాయనా, నా బిడ్డల కంటే మీరే నన్ను ఎక్కువ ఆదరంతో ప్రేమతో చూస్తున్నారు. నాకు ఏ లోటు లేదు, నేనే రాజుగా ఉన్నట్టు నడుస్తోంది. కానీ రాజవంశీయుడెవడైనా వీరత్వాన్ని ప్రదర్శించి సంగ్రామంలో మరణించాలి, లేదా వానప్రస్థం సాగిస్తూ ప్రాణాలు విడిచిపెట్టాలి, అంతేగాని మంచం పట్టి చావకూడదు. ధర్మరాజు పరిపరి విధాలు అర్థించాడు, ఆయన వినలేదు. ఆ సమయానికి వచ్చిన వ్యాసులవారు ధృతరాష్ట్రం సంకల్పాన్ని విని సంతోషించి, ధర్మనందన, ఆయనకు కావలసినట్లే నడిపించు అన్నాడు. ధర్మరాజు తల ఉంచాడు. వీరస్వర్గం అలంకరించిన అందరికీ ఉత్తమగతులకు అవశ్యమైన భూదాన, సువర్ణదాన, అగ్రహార గోదానాలు జరిపించి ఒకనాడు విశ్రాంతి తీసుకుంటున్నాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు గాంధారి వచ్చి, ఏమయ్యా, ఇంకా ఎంతకాలం ఇక్కడ ఇలా ఈ బాధలు పడుతూ గడపడం? ఇప్పటికైనా వెళ్లాలని అనిపిస్తోందా అనగా మరునాడే ధృతరాష్ట్రుడు పౌర జానపదులందరినీ రావించి, మహాజనురారా, శంతన మహారాజు మీ అందరి అభిమానంతో ఈ రాజ్యాన్ని పరిపాలించాడు. ఆ తరువాయి భీష్ముల వారి రక్షణలో విచిత్ర వీర్యుడు ఈ రాజ్యాన్ని పాలించి ధర్మపరుడయ్యాడు. తదుపరి మా తమ్ముడు పాండురాజు మీ అందరి ఆదరాభిమానాలతో సింహాసనం ఎక్కి మీ యోగక్షేమాలు చూసుకున్నాడు. ఇప్పుడు ధర్మరాజు మీ అందరి కష్టసుఖాలలో భాగస్వామి అయి ఈ వంశ ప్రతిష్ట పెంపొందిస్తున్నాడు. శంతన విచిత్రవీర్య పాండురాజాదులను చూసినట్టే మా ధర్మరాజును కూడా మీరంతా అభిమానంతో చూడండి. నేను వనవాసానికి వెడుతున్నాను, అనుమతి ఇవ్వండి అనగా వారందరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, ప్రభు, మీరు హస్తినాపురం విడవడం దేనికి?